జనమేజయ మహారాజు గారికి చిట్ట చివరిగా ఈ నవమస్కంధం చివరిగా రాధాదేవి గురించి తెలుసుకోవాలని అనిపించింది. రాధాదేవి గురించి చెప్పావు, నవమస్కంధం ప్రారంభంలో చెప్పానుగా మీకు అమ్మవారికి 5 రూపాలు ఉన్నాయి, గణేశ జననీ దుర్గా, రాధ, లక్ష్మీ, సరస్వతీ, సావిత్రీ చ తథా పంచప్రకృతయః. 5 ప్రకృతులుగా అమ్మవారు ఉన్నది. అమ్మవారి యొక్క శక్తి 5 రూపాల్లో ఉంటుంది. ఈ 5 రూపాలలో పంచకృత్య పరాయణ అయ్యింది అమ్మ. సృష్టి, సంహారం, స్థితి, తిరోధానం, అనుగ్రహం అనే 5 పనులు ఈ 5 రూపములతో చేస్తూ ఉంటుంది. ఈ 5 రూపాల్లో సావిత్రి గురించి ఎంతో పూర్వం నారాయణుడు చెప్పాడు, క్లుప్తంగా రాధ గురించి చెప్పాడు, మహాలక్ష్మి గురించి చెప్పాడు, సరస్వతీ కవచం అవన్నీ చెప్పాడు. దాంతోపాటు అమ్మవారు పార్వతీదేవికి సంబంధించిన విశేషాలు, దుర్గ యొక్క అనేక రూపాలు చెప్పాడు. రాధ గురించి మరికొంచెం తెలుసుకోవాలనున్నది. అమ్మని, రాధాదేవిని ఎలా పూజించవలను, రాధాదేవి అనుగ్రహం ఉన్నటువంటి వాళ్ళు ఏ శుభాలు పొందుతారు, ఇవన్నీ చెప్పమని అడగ అయితే చెబుతున్నా విను. చాలా కాలం క్రితం అమ్మవారు తన శరీరమును 5 రూపాల్లోకి మార్చుకున్నది. అందులో ఒకటి రాధ. రాధ అనే శబ్దమునకు నిరంతరము ప్రేమ తప్ప ద్వేషమెరగనిది. కానీ ఎప్పుడూ ప్రేమతో ఉంటుంది కదా అని తప్పు చేసిన వాడిని కూడా క్షమిస్తుందని కాదట. రాముడికి కోపమే లేదు, కానీ దుష్ట శిక్షణకి కోపమును ఆవేశింపచేసుకుంటాడు, తెచ్చుకుంటాడు. రాధ కూడా పరమ కారుణ్య స్వరూపిణి. ప్రేమించడం తప్ప ద్వేషించడం ఎరగనటువంటి తత్వం అమ్మవారి రూపాల్లో. ఆ రూపం చాలా ప్రేమతత్వం. ఎవడైనా చేయరాని పనులు చేస్తే మాత్రం శపించి తద్వారా వాళ్ళని దారిలో పెడుతుంది. ఆ శాపానికి గురైన వాళ్ళు అదృష్టవంతులు అవుతారు. అమ్మవారి యొక్క శాపానికి గురైతే వెంటనే వాళ్ళ పాపం ప్రక్షాళన అవుతుంది. అందువల్లే సాధ్యమైనంత వరకు కూడా మనం ఏవైనా దోషాలు చేస్తే ఆ దోషాలన్నిటినీ ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి రాధాదేవిని సంకీర్తనం చెయ్యాలి. గోలోకం అనే ఒక లోకం ఉన్నది. ఆ లోకంలో ఈ రాధామాధవులు నిరంతరం తిరుగుతుంటారు. అక్కడున్నటువంటి రాధాదేవి ఎర్రని రంగుతో ఉంటుంది, శ్రీకృష్ణుడు నీలమేఘఛాయ శరీరుడిగా ఉంటాడు. శ్రీకృష్ణుడు నిరంతరం అక్కడ మురళి వాయిస్తూ ఉంటాడు. ఆ పక్కన రాధాదేవి ఉంటుంది. వీళ్ళిద్దరూ సృష్టి ఆరంభకాలంలో ఒక ప్రాంతంలో తిరిగేవారు. ఆ ప్రాంతమునకు పేరు కూడా పెట్టుకోలేదట వాళ్ళు. ఒక దివ్యలోకం అది. ఆ లోకం నవరత్నములు తాపడము చెయ్యబడిన బంగారు భవనములతో ఉండేది. ఆ భవనాలు అపూర్వంగా ఉండేవి. అక్కడ రాధామాధవులు తామిద్దరే కాకుండా తమకి సాయం కోసం తమ శరీరాల నుంచి కొన్ని శక్తులు సృష్టించారు. రాధాదేవి శరీరం నుంచి పుట్టిన వాళ్ళంతా గోపికలు అని పిలువబడ్డారు. కృష్ణుడి శరీరం నుంచి పుట్టిన వాళ్ళంతా గోపాలకులు అయ్యారు. ఆ గోపాలకులు శ్రీరాముడు, సుధాముడు, భాండీరకుడు మొదలైనటువంటి వాళ్ళు. ఈ స్త్రీలు పుణ్యశీల, సుశీల మొదలైనటువంటి గోపికలు, తులసి, బృంద వీళ్ళంతా అనమాట. వీళ్లతో కలిసి వాళ్ళు సరదాగా ఒక రాసమండలం ఏర్పాటు చేసుకుని ఆడుకున్నారట ఒకసారి. అలా ఆడుకోగా కృష్ణ పరమాత్మ ఓ చిన్న నాటకం ఆడాడు. రాధ, కాసేపు నృత్యం చేసేసాను, ఈ స్త్రీలు పురుషులు అందరూ కలిసి కాసేపు తాండవం ఆడాం, దాహం వేసింది నాకు, ఇప్పుడు మంచినీళ్ళు తాగాలనిపించట్లేదు, పాలు తాగాలనిపిస్తుంది, పాలు ఎక్కడన్నా ఉంటే సంపాదించవా అని అడిగట. అనగానే ఆవిడ తెల్లబోయి, పాలు అంటే ఏమిటండి అంది. అంటే అప్పటికి పాలు లేవు, గోవులు లేవు, గోవులు లేని కాలం అది. కేవలం పంచభూతాల్లో నీరు, అగ్ని, భూమి, ఆకాశం, వాయువులే ఉన్నాయి. ఇంకా ఈ గోవులు ఇలాంటి సృష్టి ఇంకా ఏర్పడలేదు. అందుకని పాలు అంటే ఏమిటనగా అమృతం, అది చాలా గొప్పది అన్నట్టు మళ్ళీ ఆయన. అమృతం అంటే ఏమిటందేట ఆవిడ, అమృతం కూడా రాలేదు అప్పటికి. ఎందుకని క్షీరసాగర మధనం అయ్యాక అమృతం పుట్టింది. ఆనాటికి ఇంకా దేవతలు కూడా కొద్ది కొద్దిగా పుట్టారు, లోకములు పూర్తిగా ఏర్పడలేదు. కేవలం ఒకనొక దివ్యలోకమును అమ్మవారు అయ్యవారు సృష్టించుకుని నృత్యం చేశారు. అందుకని పాలంటే అమృతంలో ఉంటాయంటే అమృతం అంటే ఏమిటంది, నీ పలుకుల్లో ఉంటాయి అమృతం అన్నట్టు ఆయన. నువ్వు పలికితే ఎంతో మధురంగా ఉంటుందే. అమృతం అని ఒక పదార్థం ఉన్నది, అది మణిద్వీపంలో అమ్మవారి దగ్గర ఉంటుంది, అది ఇంకా ఈ లోకాల్లోకి రాలేదు. మణిద్వీపం చుట్టూతో ఒక సముద్రం ఉన్నది, ఆ సముద్రం సుధా సముద్రం, అమృత సముద్రం, అంతా అమృతమే. ఆ అమృతం తక్కిన లోకాలకి ఇంకా వెళ్ళలేదు, భవిష్యత్తులో దేవలోకానికి వస్తుంది. ఆ అమృతం ఇప్పుడు నేను చూడగలుగుతున్నాను, ఎలాగో తెలుసా, నీ పలుకుల ద్వారా. నువ్వు మాట్లాడుతూ ఉంటే ఆ సుధా సముద్రంలో ఉన్న సుధ కంటే ఎంతో బాగుంటుంది. కొందరు మాట్లాడితే వృధా, నువ్వు మాట్లాడితే సుధ. అనగానే పలుకులు బాగానే ఉన్నాయి, ఇప్పుడు మీకు కావలసిన పాలు ఎలా సృష్టించను అంది. అప్పుడు ఆయన ఏం చేశట, సహసా తత్ర రహసి విజహారస కౌతుకాత్ బభూవ క్షీరపానేచ్చ తస్య స్వేచ్ఛామయస్య చ ససృజే సురభిం దేవీం లీలయా వామపార్శ్వత. పాలంటే ఏమిటో చూపిస్తున్నాను, ఆ పాలు ఎలా ఉంటాయో చూపిస్తాను, అవి భవిష్యత్తులో భూలోకానికి ఎలా ఉపయోగపడతాయో తెలియజేస్తాను అని శ్రీకృష్ణుడు తన లీలతో ఎడమ చేతిని ఇలా చరిచాడు. ఆయన ఎడమ చేతిలో నుంచి ఒక అందమైనటువంటి వస్తువు పుట్టింది. ఆ వస్తువుకి నాలుగు కాళ్ళున్నాయి, గిట్టలున్నాయి, చక్కని కుచ్చు తోక ఉన్నది, కొమ్ములున్నాయి, పరమసుందరీమణి. అదిగో ఆవిడికి సురభి కామధేను అని పేరు పెట్టాడు. మరి పాల సముద్రంలోంచి పుట్టిందిట కదండి కామధేను అంటారే, దానికి కారణం దుర్వాసుని శాపం. దుర్వాసుని శాపం వల్ల ఈ సురభి సముద్రంలో కలిసిపోయింది. లక్ష్మి అంటే ఇది కూడా, అందువల్ల ఏమైంది, ఇవన్నీ సముద్రంలో కలిసి క్షీరసాగర మథనానంతరం మళ్ళీ వచ్చాయి. కానీ మొట్టమొదట శ్రీకృష్ణుడి యొక్క వామపార్శ్వత ఎడమ భాగం నుంచి, ఎడమ చేతి నుంచి పుట్టుకొచ్చింది. ఒక్కటే పుట్టలేదట సురభి, వత్సయుక్తాం దూడతో కలిపి పుట్టింది. మొగదూడ, ఆడావు. ఆవు అంటేనే ఆడావు కదా, మళ్ళీ ఆడావు ఏమిటంటే అలా చెప్పకపోతే మొగదూడ అనకపోతే అర్థం కాదు. కనుక సురభి పుట్టింది తల్లి, తల్లితో పాటు ఆవుతో పాటు దూడ పుట్టింది. ఎప్పుడు కూడా ఆవు దూడ రెండూ కలిపి ఉండాలట. దానం చేసేటప్పుడు కూడా గోవత్సములను దానం చేయాలి, విడిగా ఉత్తే ఆవు దానం చేయకూడదు. అందులోనూ గొడ్డుపోయిన ఆవులు, ఎప్పుడు పాలు ఇవ్వనివి, పెడాలని మూతిమెత్తన్ని ఆవులు దానం చేయకూడదట. సాధువుగా ఉండేవాడివి, పవిత్రమైన వాటిని దానం చేయాలి. బ్రాహ్మణుడికి దానం చేసే వస్తువు ఎప్పుడు కూడా గొప్పదై ఉండాలట. నోట్లు చిరిగిపోయినవి ఎప్పుడు అర్చకులకి పళ్ళెల్లో వేయకండి. పాపం కష్టపడి అర్చకులకి అర్చన చేస్తున్నప్పుడు అందులో నోటు వేసేటప్పుడు ఆ నోటు ఎవడికి పనికిరాంది, 100 అంటింపులు ఉన్నవి, ఆయన దాన్ని మార్చుకోలేక నానయాత్ర పడాలి. అందులో సహజంగా పాపం వాళ్ళు గుడి దాటి బయటికి వెళ్ళడమే కష్టమయ్యే. అందుకని అందులో వేసే చక్క కొత్త 500 నోటు, ఓ 200 నోటు ఏంటారా మీ సమయం పోయింది. నిజంగా నేను చెప్పేందుకు కాదు, కానీ అర్చకులు పురోహితులకి ఇచ్చే దక్షిణ మనకి ఎప్పుడు శ్రీరామ రక్ష, నేను ఎప్పుడు మనస్ఫూర్తిగా ఇస్తూ ఉంటాను. నేను ఎవరి చేత అత్యం చేయించుకున్నా, నేను చేస్తున్నాను కాబట్టి చెప్పాను మీకు, అంతేగాని మీరు ఇవ్వకుండా మా చేత చేయిస్తున్నారు అనకండి. ఓ 2000 రూపాయలు అర్చకుడి చేతిలో పెడితే పుణ్యం, అంటే లేని వాళ్ళని ఇమ్మని కాదు, ఉన్నవాళ్ళు ఇవ్వండి, తక్కువ 500 నోటు పెట్టండి. పాప వాళ్ళు ఏదో నెత్తమే శటకోపం పెడతారు, అనుగ్రహిస్తారు, మనకు ఉపయోగం. ఇలా చెప్పాను, ఇది ఏదో పక్షపాతంతో చెబుతున్నాను అనుకోకండి, ధర్మ కార్యక్రమం కాబట్టి చెప్పాను. వాళ్ళు సంతోషిస్తే లోకం సంతోషిస్తుంది, పురాణాల్లో ఉన్న మాటే చెబుతున్నాను నేను, అంతకంటే ఏం చెప్పడంలా. ఇందులో నాకేమీ స్వార్థము లేదు, నాకు నా పేస ఎవరితోటి లాలోచి లేదు. మళ్ళీ ఒక ఆయన అన్నాడు, మీరు చీటికి బయటికి అర్చకుల గురించి పురోహితుల గురించి చెబుతున్నారు, వాళ్ళకి దక్షిణం అంటారు, ఏమన్నా వాళ్ళు మీకు వాటాయిస్తున్నారని అడిగాడు వాడు. ఇందులో ఉన్నట్టుగా చెబుతున్నాం, ఈ మనుషులు కదండి ఏదో ఒకటి అంటారు, వాళ్ళ అందానికి వాళ్ళ లక్షణం అది కనుక. కాబట్టి ఎందుకు చెబుతున్నానంటే మంచి పదార్థములే ఎప్పుడూ కూడా దానం చేయాలి. మరీగా ఈ బామనకే హత్తని ఇవ్వకూడదు. ఒక మంచి ఆవు పొడవనేది, పాలిచ్చేదాన్ని, దూడతో ఉన్నదాన్ని దానం చేయాలట. అందుకనే భగవంతుడు ఏం చేశాడు, ఆవుని సృష్టించి ఆవుతో పాటు ఒక దూడను కూడా సృష్టించాడు. వత్సయుక్తాం దుగ్ధవతీం వత్సో నామ మనోరథ. దూడకి వత్సహ అని పేరెట్టాడు, దూడ దానికి వత్స అనే పేరెట్టాడు. ఆవుకి ఏమని పేరెట్టాడు, సురభి అని పేరు పెట్టాడు. దాంతోపాటు ఇప్పుడు ఆ పాలు పితకడానికి ఒక బంగారపు కొండ సృష్టించాడు. మళ్ళీ మామూలుది కాదు, నవభాండం కొత్త కొండ. కృష్ణుడి దగ్గర ఎప్పుడు స్నేహితుడిగా ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు శ్రీరాముడు. భాగవతంలో ఈ శ్రీరాముడు కృష్ణుడితో పాటు అవతరించాడు, బృందావనంలో కృష్ణుడితో తిరిగాడు. ఆ శ్రీరాముడు ఆవు పుట్టింది, దూడ పుట్టింది, కొండ పుట్టింది, ఇప్పుడు పాలు పితుకుతాను నేనని ఆ కొండ పట్టుకెళ్ళాట. పట్టుకొని దుదోహచ శ్రీరామ నవభాండే దుదోహచ, ఆవుదోడ పాలు తాగాక అప్పుడు పాలు పితికాడు. మళ్ళీ ఈ మాట చెప్పాలి, దూడ కూడా పుట్టింది కదా, ముందు దూడను విడిచిపెట్టారు, దూడ హాయిగా పొదుగు దగ్గరికి వెళ్ళి టిక్ టిక్ అని పొడిచి మూతి పెట్టి పాలు తాగింది. అందమైన లేగదూడలు తల్లి ఆవు దగ్గరకు వెళ్ళి పొదుగు దగ్గర మూతి పెట్టి పొడిచి పాలు తాగుతూ ఉంటే ఆ దృశ్యం చూస్తూ ఉంటే ఎంత మనోహరంగా ఉంటుందో. మామూలు మానవులు పాలు తాగడానికి, ఆవు దూడలు పాలు తాగడానికి చాలా తేడా ఉంటాయన్నమాట. మానవులు పాలు తాగి విషం కమ్ముతారు, ఆవుదోడలు పాలు తాగి, అవి కూడా మనకి మొగదోడైతే వ్యవసాయానికి ఉపయోగపడుతుంది, ఆడదోడైతే మళ్ళీ పాలు ఇస్తుంది. ఈ దూడ పాలు తాగాక అప్పుడు దూడని పక్కకు లాగి ఆ నవభాండంలోకి శ్రీరాముడు పాలు పితికెట్ట. అవి మామూలు పాల. పరమాత్ముని యొక్క ఎడమ భాగం నుంచి పుట్టిన ఆవు, ఆ ఆవు పాలు ఎలా ఉంటాయట? క్షీరం సుధాతిరిక్తంచ జన్మ మృత్యు చరాహరం తదుత్థంచ పయస్వాదు పపౌ గోపీపతి స్వయం. ఆ పాలు మామూలు పాలు కాదు, ఆ కామధేనువు పాలు అమృతము కంటే కూడా రుచిగా ఉంటాయి, మధురంగా ఉంటాయి. జన్మ మృత్యు జరాహరం, ఆ పాలు తాగిన వాడికి పునర్జన్మ ఉండదు, మృత్యు ఉండదు, ముసలితనం ఉండదు. ఈ పాలు అంతరుచిగా ఉంటాయి. అటువంటి పాలు గోపీవల్లభుడు కృష్ణుడు స్వయముగా తాగాడు. ఇంతలో ఏం జరిగింది? ఈ పాలు తాగుతున్న కొద్దీ మళ్ళీ పెతకడం మొదలెట్టాడు ఆయన. సరిగ్గా ఆవు పాలు మళ్ళీ పెతుకుతున్న సమయానికి కృష్ణుడు రాధాదేవితో పాటలు పాడాడు. రాధాదేవి దగ్గరకు వచ్చి, రాధా నువ్వు మాట్లాడుతూ ఉంటే నీ దంతములు ఎంత రుచిగా ఉన్నాయి, ఈ కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది రాధని బాగా ప్రశంసించాడు. నువ్వు పలుకుతున్నావు, నీ దంతములు తెల్లగా కౌముదిలో వెలిగిపోతున్నాయి. కౌముది అంటే వెన్నెల. వెన్నెల ఎలా ఉందో నీ దంతాల కాంతి ఎలా ఉంది, ఆహా నా మీద ప్రేమ చూపించు, నీ పలుకులు నాకు వినిపించు, నీ శరీర కాంతి చూపించు, నా గురించి గానం చెయ్యి, నృత్యం చెయ్యి అని ఆవిడతో సంభాషించాడు. కృష్ణుడు రాధతో మాట్లాడుతూ పాటలు పాడుతూ ఉంటే ఈ గానమాధుర్యంలో పడిపోయాడు శ్రీరాముడు. కొండ రెండు కాళ్ళ మధ్యలో పెట్టుకున్నాడు, పాలు పెతుకుతున్నాడు, కృష్ణుడి పాట వింటున్నాడు. దానినే భక్త జయదేవులు వారు చాలా అందమైన కీర్తనలో రాశాడు. వదసి ఎది కించిదపి దంత రుచి కౌముది, వదసి ఎది కించిదపి దంత రుచి కౌముది, హరతి దరతి మిరమతి ఘోరం స్ఫురద ధరసీధవే తవ వదన చంద్రమా రోచయతు లోచన చకోరం ప్రియే చారుశీలే, ప్రియే చారుశీలే, ప్రియే ముంచమయి మానమనిధానం, ముంచమయి మానమ నిధానం. మానం అంటే గౌరవం. నా మీద ఉన్నటువంటి గౌరవాన్ని అభిమానం అనే రూపంతో కోపంగా మార్చుకొని నాతో పలకడం మానయ్యకు అన్నాడు ఆయన. అని అమ్మవారిని స్ఫురదధర సీధవే తవ వదన చంద్రమా, ఆవిడ ముఖం ఒక చంద్రుడట, ముఖమే ఒక చంద్రుడు. చంద్రుడిలోంచి ఏమొస్తుంది? వెన్నెల. ఆ వెన్నెల ఎక్కడి నుంచి వస్తుంది? నీ దంతాల్లోంచి వస్తుంది. నీ ముఖం చంద్రుడు, దంతకాంతి వెన్నెల. వెన్నెలని స్వీకరించేటటువంటి కొన్ని పక్షులు ఉన్నాయి, వాటికి చకోర పక్షులు అని పేరు. చకోర పక్షి అని ఒక పక్షి, మంచి పున్నమి వెన్నెలు వస్తే ఆ వెన్నెల్లో నిలబడి ఆ వెన్నెలని తింటుందిట, తాగుతుందిట. నోరు అలా తెరిస్తే చకోర పక్షి, ఆ పక్షి నోట్లోకి వెన్నెలు పెడితే దాని కడుపు నిండిపోతుంది. అందుకే చకోర పక్షి యొక్క ఆహారం జ్యోత్స్న వెన్నెల. ఇప్పుడు కృష్ణుడు ఏమంటున్నాడు? నా కళ్ళు చకోర పక్షులు, ఈ కళ్ళు అనే పక్షులకి ఆహారం వెన్నెల, ఆ వెన్నెల నీ దంత రుచి, నీ ముఖం ఓ చంద్రుడు. ఏం పోలికలు, ఏం కవిత్వం అండి! మహానుభావుడు జయదేవుడు అంత అద్భుతంగా రాశాడు. ఈ సమయంలో కృష్ణుడంతటి వాడు రాధతో అలా పలుకుతూ పాడుతూ ఉంటే ఈయన తనను తాను మర్చిపోయి శ్రీరాముడు అనేవాడు అలా పాలు పెతుకుతూనే ఉన్నట్ట, పాలు పెతుకుతూనే ఉన్నట్ట. ఆ పాలు కొండలోంచి ఏమయ్యాయి? నేల మీదకి దొల్లడం మొదలెట్టాయి. వాళ్ళున్న లోకం ఒక గొప్ప లోకం. ఆ లోకంలో ఈ కొండలో పాలన్నీ ప్రవాహంగా వెళ్ళిపోయాట. కృష్ణుడు కాసేపు ఉన్నాక ఏమిటి అని పక్కకు చూశాడు. ఎందుకని? ఆయన కాళ్ళు, ఆయన ఒళ్ళు, అక్కడున్న గోపికలు అందరూ తడిసి ముద్దైపోయి కొట్టుకుపోతున్నారు ఏకంగా. సరోబభూవ, ఒక సరోవరం అయిపోయింది ఏకంగా పాలతోటి. ఓరి నాయన అన్ని పాలు పితికాడు. నిజంగా ఆవు పాలు పితికితే కొంతసేపు నాకు ఇంకా పాలు ఏమొస్తాయి తంతుంది, కానీ అది సురభి. మీరు ఇక్కడికి వెళ్ళి ఆవుల దగ్గరికి వెళ్ళి పాలు పితికారంటే, అవి పాలు ఇవ్వనప్పుడు పితికారంటే మూతి ఒడగొట్టేలా తంతుంది. అందుకే మిమ్మల్ని లోపల కడకుండా అడ్డం కట్టారు. అడ్డం కట్టినా తోసేసుకు వెళ్ళిపోతాం అనుకోండి, అది వేరే విషయం. నాయనలారా, శనగలే పెట్టండి, గడ్డే పెడదాం, లేకపోతే అరటిపళ్ళే పెట్టండి అని అక్కడ పాపం బోర్డు పెడతారు వాళ్ళు. ఎన్ని పెట్టినా ఇడ్లీ పట్టుకొచ్చి పెడుతుంది ఒక ఆవిడ. అలాంటి వండినవి పెట్టకూడదు. పాప ఆ కాపలాయన చూసి అమ్మ ఉడికినవి వండినవి పెట్టద్దు బాబో అని తలమొత్తుకు చెబుతున్నాడు ఆయన. మనం అక్కడ గోరక్షకుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే కృష్ణుడు. వాళ్ళ మాట వినాలి. వాళ్ళు ఎంతసేపు కనిపెట్టు చూస్తారు, 24 గంటలు రాత్రి పగలు అక్కడ కాపలా కాయలేరు కదా. మనమే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏంటంటే ఆవులకు ఎప్పుడు వండినవి పెట్టకండి. అన్నం ఒకటి పప్పు ఒకటి ఇలాంటివి వండినవి ఇడ్లీ రోటి పెట్టకూడదు. మన ఇంట్లో మిగిలిపోయినట్లు పెడతామా? మహాపాపం అది. వాటికి అపక్వాహారమే పెట్టాలి. వాటికి చక్కని గడ్డి, వాటికి కావలసినవి అవి పెట్టాలి. అసలు న్యాయం ఏంటో తెలుసా? మనం మన చేత్తో అడ్డమైన గడ్డి పట్టుకొచ్చి పెట్టే కంటే గోసంరక్షణకి ఒక డొనేషన్ కట్టేయండి హాయిగా వాళ్ళకి. వాళ్ళు దానికి ఏదవసరమో అది తెలుసుకుని పెడతారు. కాబట్టి కలియుగములో మనలాంటి వాళ్ళం ఏది పెట్టాలో గోవుకి తెలియని విచక్షణతో ఉన్నవాళ్ళం కనుక, గోపోషణ గురించి సరిగ్గా తెలియటం లేదు కనుక, ఏదో ఒకటి పట్టుకొచ్చి వాటి ఆరోగ్యం పాడు చేసి చంపడం కంటే చక్కగా మీకు తోచిందో 1,000, 2,000, 5,000 దానికి డొనేషన్ ఇచ్చేయండి. అప్పుడు వాళ్ళు దానికి ఏం గడ్డి తెప్పించాలో, ఏది చిట్టు తెప్పించాలో తెప్పిస్తారు, హాయిగా పోషిస్తారు, సుఖంగా ఉంటాయి. వాటికి ఫ్యాన్లు కూడా పెట్టారు కదా పైగా. ఆవులకి ఇంత అద్భుతమైన సంరక్షణ ఒక బృందావనంలో జరుగుతుంది తెలుసా మీకు? బృందావనంలో ఆవుల్ని శాలలో పెట్టి అందులో ఫ్యాన్లు వేసి రక్షిస్తారు. నేను ఉత్తర భారత్లో చూసినప్పుడు దక్షిణ భారత్లో ఇలాంటివి ఉంటాయా అనుకున్నాను. తర్వాత ఏనాడో ఈ గుంటూరు వచ్చాక ఈ శారదా పరమేశ్వరి దేవస్థానంలో గో సంరక్షణలో ఆ ఫ్యాన్లు చూశాను. ఇక్కడికి వచ్చాక నేను చాలామందికి చెప్పాను, ఇక్కడ తర్వాత చాలామంది ఈ మధ్యకాలంలో ఫ్యాన్లు పెడుతున్నారు. ఎందుకు చెప్తున్నానంటే చక్కగా ఫ్యాన్లు పెట్టి వాటికి ఈగలు చెత్తా రాకుండా చూసి వాటికి కావలసిన ఆహారం పెట్టి వాటిని రక్షించవలసిన బాధ్యత వాళ్ళది. వాళ్ళకి మనం చేయవలసింది ఏంటంటే ఏదో మన ఇంట్లో పాడైపోయిన అరటి పండు కుళ్ళిపోయిన పండు పెట్టడం కాకుండా కొంత డబ్బు ఇచ్చేస్తే నెలల ఇంతని అప్పుడు ఆ రక్షణ హాయిగా చూసుకుంటారు. ఇలా అన్నానని అనుకోకండి. ఏదో ఒకటి మన చేత్తో పెట్టాలనిపించవచ్చు, ఆ పెట్టేది ఏదో వాళ్ళనే అడిగి పెట్టండి, దానికి వాళ్ళకి డబ్బులు ఇచ్చేయండి. అప్పుడు వాళ్ళు ఏంటంటే ఏది ఆవుకి పడుతుందో తెలుసుకుని పెడతారు. మన ప్రేమ ఇతరులకు ప్రమాదం తెచ్చిపెట్టకూడదు. పాప వాటికి ఏది అవసరమో ఏమిటో గోపాలకులు చూసుకోవాలి. ఇదంతా ఓ పక్కన పెడితే అలా పాలు పితుకుతూనే ఉన్నాడాయన, ఆ పాలు వస్తూనే ఉన్నాయి కొండలోంచి కిందకెళ్ళే, అదొక మహాసరోవరం అయిపోయిందిట. దాంతో అందులో గోవులు గోపికలు అందరూ మునిగిపోయారు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ, మిత్రమా ఇంకా పాలు పితుకుతావా లేక ఆపుతావా అన్నట్ట. ఉలిక్కిపడైనా, కృష్ణ నువ్వు నృత్యం చేస్తున్నా, నువ్వు మాట్లాడుతున్నా, నువ్వు గానం చేస్తున్నా, మురళి వాయిస్తున్నా, మేము మతులు పోగొట్టుకుంటాం, మా సమస్త నువ్వు. పాము పడగలకి కూడా నృత్యం చెప్పే గానం అయ్యా నీది అన్నాడు ఆయన. కృష్ణుడు గానం చేస్తే పాములు పడగలు విప్పి నృత్యం చేస్తాయి. క్రూర కఠోర విషసర్పాలకు కూడా నాట్యం నేర్పే అపూర్వ గానం నీది అని చిరునవ్వు నవ్వుతూ పాలు పెతకడం ఆపేశాడు. కానీ అప్పటికే పరిత శతయోజనం దీర్ఘంచ విస్తృతం చేయవ, 100 యోజనముల వైశాల్యం కలిగిన ఒక సరోవరం అయిపోయిందిట ఆ పాలతో. యోజనం అంటే 8 మైళ్ళు, 100 యోజనములు అంటే 800 మైళ్ళు. 800 మైళ్ళ సరోవరం ఆ ప్రాంతంలో ఏర్పడింది. పూర్తిగా పాల సరోవరం, క్షీర సరోవరం. అప్పుడు కృష్ణుడు, ఇంతవరకు ఈ లోకమునకు నేను పేరు పెట్టలేదు, ఇప్పుడు పెడుతున్నాను. గోలోకేయం ప్రసిద్ధస్య సోపి క్షీర సరోవర, ఈ రోజు నుంచి ఈ సరోవరమునకు క్షీర సరోవరమని. గోవు ఇక్కడ పుట్టి పాలతో నింపింది గనక గోలోకమని లోకానికి పేరెడుతున్నాను అని మొట్టమొదట తన లోకమునకు రాధాసమేతముగా తాను నివసించే లోకమునకు గోలోకమని పేరెట్టాడు, సరోవరమునకు క్షీర సరోవరమని పేరు పెట్టాడు. అంటే అప్పటిదాకా రాధామాధవులున్న ఆ లోకానికి పేరు కూడా లేదు, గోలోకం అనే పేరు ఏర్పడింది. ఈ స్త్రీలంతా గోపికలుగా పిలువబడతారు. ఇంత పూర్వం వీళ్ళంతా కేవలం రాధాదేవి యొక్క చెలికత్తెలు. ఇప్పుడు గోవు పాలు పితికి ఆ పాలు తాగి ఆ పాలల్లో తిరుగుతున్నారు కనుక గోపికలు. మీకు గోపాలకులని పేరు పెడుతున్నాను. మనం అంతా భవిష్యత్తులో ద్వాపర యుగంలో బృందావనంలో భూలోకంలోకి వెడదాం. వెళ్ళి గో సంరక్షణ యొక్క మహిమ చెబుదాం. పరమాత్ముడు కూడా గోవుల్ని రక్షించడానికి భూలోకంలో పుట్టాడని, గోపాలకుడయ్యాడని, తద్వారా గోపాలకులు గోపికలు గోవులు ఈ మూడు కలియుగాన్ని రక్షిస్తాయని చాటుదాం. మనల్ని ఆదర్శంగా తీసుకుని ఎన్నో గో సంరక్షణలు ఏర్పడతాయి. గోపాలకులు తయారవుతారు, గోపికలు తయారవుతారు. మీరు కూడా గోవుల్ని రక్షిస్తే గోపాలకులే, ఈ స్త్రీలంతా గోపికలే. ఓపిక లేకపోతే గోపికలు కాదు, కానీ ఓపిక ఉండి గోవుల్ని రక్షించే వాళ్ళంతా గోపికలు అవుతారు. గోపి గోప మహాత్మ్యం లోకమంతా వ్యాపించుగాక. అని శ్రీకృష్ణ పరమాత్మ వరం ఇచ్చాడు. ఆ తర్వాత రత్నములతో తాపడం చేయబడినటువంటి గట్టు చుట్టూత ఒడ్డు కట్టించట. ఆ తర్వాత దాంట్లోకి వెళ్ళడానికి మెట్లు కూడా కట్టించాడు. తరచుగా కృష్ణుడు అందులో రాధాసమేతంగా జలక్రీడలాడతాడు. కార్తీక పూర్ణిమ వచ్చిందంటే మాత్రం కృష్ణుడు ఈ గోలోకంలో క్షీరసాగరంలో ఈ క్షీర సరోవరంలో రాధాదేవితో చెలికత్తులతో ఒకళ్ళతో ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటూ చల్లు పోరాటం ఆడుతూ జలక్రీడలాడతాడు. అదే సమయంలో ఏది కార్తీక పూర్ణిమ నాడు గోలోకంలో సరోవరంలో యథాతథంగా ఏ రాధతో చెలికత్తులతో ఆయన జలక్రీడలాడతాడో అదే కాలంలో మళ్ళీ భూలోకంలో కూడా ఒక చోట జలక్రీడలాడతట. అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు. అక్కడ ఆయన రాధాసమేతంగా ఉంటాడు, ఇక్కడ ఉంటాడు. అక్కడ గోపికలు ఉంటారు, ఇక్కడ గోపికలు ఉంటారు. అక్కడ గోపాలకులు ఉంటారు, ఇక్కడ గోపాలకులు ఉంటారు. అదిగో ఆ స్థలమే యమునా నదిలో కాళింది అనే మడుగు బృందావనం. అందుకే కార్తీక పూర్ణిమ వచ్చిందంటే బృందావనానికి భక్తులు పూర్వకాలంలో తెగవెళ్ళేవారు. ఇప్పటికి కూడా అంతే. కార్తీక పూర్ణిమ అపూర్వమైనది. అక్కడ ఆ సమయములో అక్కడికి వెళ్ళి ప్రజలంతా కాళింది దగ్గర స్నానం చేస్తారు. కాళింది ఇప్పటికి కూడా ఉంది తెలుసుగా మీకు. అక్కడ ఆ వటవృక్షం, వటవృక్షం కాదు కదంబ వృక్షం ఇప్పటికి కూడా ఉంది. ఆ కదంబ వృక్షం చిన్నది అయిపోయింది. కాకపోతే అక్కడ మాత్రం ఆ రోజున విపరీతంగా జనాలు వచ్చి పడిపోతారు, స్నానం చేస్తారు. ఆ మడుగులో ఆ సమయంలో రాధామాధవులు రాత్రిపూట ఉంటారని వాళ్ళ నమ్మకం. అక్కడ కూర్చుని భజనలు చేస్తారు, గానాలు చేస్తారు. రాధే 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 అంటారు. రాధే 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 గోవింద బృందావన చంద్ర అని పాడుతూ ఉంటారు అన్నమాట. అనాథనాథ దీనబంధు, దీనాబంధు అనకండి, దీనబంధు ఆయన. దేనులకు బంధుడు కానీ దేనులకు అబంధుడు కాదు. అలా పాడుకుంటూ ఉంటే అది వినడానికి రెండు చెవులు సరిపోతేటండి. అందుకే కలియుగంలో మనం అదృష్టవంతులం. ఎన్ని గందరగోళాలు జరుగుతున్నా, ఎన్ని కష్టాలు జరుగుతున్నా, దౌర్భాగ్యపు మతాలు వచ్చి మనల్ని పాడు చేస్తున్నా, బృందావనం ఇంకా పవిత్రంగానే రాధామాధవ స్మరణతో మారుమోగుతోంది. కాశీక్షేత్రం ఒకటి అలా ఉన్నది. అందుకే కాశీ బృందావనం వినా అని దేవీ భాగవతం చెప్పింది. ఈ రెండు మాత్రం కలియుగాంత వరకు మనుష్యుల్ని రక్షిస్తాయి. అక్కడ ఉన్నటువంటి ఆ సురభికి శ్రీకృష్ణుడు ఒక మంత్రం కూడా ఇచ్చాడు. ఓం సురభ్యై నమః ఇతి మంత్రస్తస్య అక్షరక్షర సిద్ధో లక్ష జపే నైవ భక్తానాం కల్పపాదపః. కృష్ణుడు ఓం సురభ్యై నమః అని ఆరు అక్షరముల మంత్రం సృష్టించాడు. ఈ మంత్రం భక్తులకి కల్పవృక్షం వంటిది. ఆవుల దగ్గరికి వెళ్ళి ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేసేవాళ్ళు వృద్ధి పొందుతారు, ముక్తి పొందుతారు. ప్రతి గోవు లక్ష్మీస్వరూపట. నేను మళ్ళీ చెబుతున్నాను, లక్ష్మీస్వరూపాం పరమాం. 18వ శ్లోకంలో గోవు అంటే లక్ష్మీదేవికి మారు రూపము. సాక్షాత్తు కృష్ణ పరమాత్మ శరీరం నుంచి ఆవిర్భవించింది. రాధామాధవులు మొదలుకొని సకల దేవతలు నివసించేటటువంటిది. పవిత్రస్వరూపిణి, అత్యంత పవిత్రస్వరూపిణి గోవు. గోవు శరీరంలో అపవిత్రం లేదు. ఏదో ఒక శరీరంలో ఎక్కడో చోట అపవిత్రత ఉంటుంది, కానీ ఒక గోవుకు మాత్రం ఆపాదమస్తకం, ఆఖరికి శరీరంలో ఉన్న తోక దగ్గర ఉన్న వెంట్రుకతో సైతంగా ఉపయోగపడతాయి. గోమూత్రం, గోమయం, గోక్షీరం, గోవు గిట్టల నుంచి వచ్చే దుమ్ము, అన్నీ గొప్పవేట. గోమయం యమునా సాక్షాత్ ఆవు పేడ యమునా నది. యమునా నదిలో స్నానం చెయ్యాలి అనే కోరిక ఉన్నవాడు, నిత్యం యమునా నదిలో స్నానం చెయ్యాలనుకున్నవాడు ఎంత ఆవు పేడ ఒంటికి రాసుకుని స్నానం చేసేస్తే యమునా నది స్నానం చేసిన ఫలితం పొందుతాడు. గోమూత్రం నర్మదా శుభ క్షీరం తస్యాంతు గంగా వై కిం పవిత్రమతఃపరం. ఇంకా గోవు యొక్క మూత్రం నర్మదా నది. నర్మదా నదిలో నిత్యము స్నానము చెయ్యాలనే కోరిక కలిగిన వాడు గోమూత్రం ఒంటికి రాసుకుని స్నానము చేసేస్తే నర్మదా నది స్నాన ఫలితం పొందుతాడు. ఆవు పాలు గంగా నది. ఆవు పాలు కొంచెం ఒంటికి రాసుకుని స్నానం చేస్తే వాడు నిత్యం గంగా స్నానం చేసిన ఫలితం పొందుతాడు. కిం పవిత్ర మతఃపరం, ఎంతకంటే ఇంకా పవిత్రమేమున్నది అంటే ఏమిటి, మూడు నదుల స్నానం మీకు వస్తుంది. ఈ ప్రపంచంలో ఎవడైనా ఏకకాలంలో నర్మదా నదిలో, యమునలో, గంగలో స్నానం చేయగలడా? ఇంకా ఏ త్రివేణి సంగమానికే ప్రయోగకు పెడితే గంగా యమున కలిసి ఉంటాయి, కలిసి అక్కడ ఉంటాయి కనుక స్నానం చేయగలం. కానీ నర్మద చూస్తే ఎక్కడో ఉంటుంది ఓంకార క్షేత్రం దగ్గర. కాబట్టి నర్మదలోనూ ఇటు గంగా యమునలలోనూ స్నానం ఎలా చేయగలుగుతాం? చెయ్యాలి అనే కోరిక ఉంది. దానికి ఒకటే మార్గం, కొంచెం ఆవు పేడ కొంచెం గోమూత్రం, కొంచెం ఆవుపాలు, ఈ మూడు ఒంటికి రాసుకుని స్నానం చేస్తే ఏకకాలంలో గంగ, యమున, నర్మద నదులలో స్నానము చేసిన మహాఫలితం తక్షణం వస్తోంది. అందుకనే ఇంకెంతకంటే గోవు కంటే పవిత్రమైన వస్తువు లేదు. ఈ మూడు నదులు కలవు జీవితంలో. ఆ మూడు నదులు కలిసే స్థానం కేవలం గోవు. అందువల్ల గోవు కంటే పవిత్ర వస్తువు లేదు. ఇంకా ఆవు గిట్టల నుంచి రేగే మట్టి ఇళ్లలో పడితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. ఆవు తోక దగ్గర ఉన్న మట్టి శరీరానికి తగిలితే వాడు పరమ పవిత్రుడు అవుతాడు. భూమండలం చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలితం రావాలంటే ఆవు తోకని తల చుట్టూ తిప్పుకోమన్నారట. అది ఓపిగ్గా ఉన్నప్పుడు బలాత్కారంగా తోకలాగేయకండి. అది పడుకుంటే తోకలాగేసి ప్రాణం తీసేస్తే ఎలాగా? మూత్రంలో నర్మదుందని చెప్పాడట. అందుకని అది పడుకుని ఉంటే దగ్గరికి వెళ్ళి పొయ్యమ్మా మూత్రం పొయ్యమ్మా అని దాని ప్రాణం తీసేస్తున్నారు కొంతమంది. ఇది చెప్పాలంటే ఇదో సమస్య నాకు. అందువల్ల వాటంతట మూత్రం పోసినప్పుడు మాత్రమే సేకరించండి, వాటిని ఏడిపించకండి. పసుపు కుంకుమలు మాత్రం ఎప్పుడూ దాని మీద ఎక్కువ పోసేయకండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే పసుపు కుంకాల్లో కెమికల్స్ ఎక్కువైపోయాయి, భయంకరంగా ఉన్నాయి. అవి వాటికి పుండు పడిపోయేలా చేస్తున్నాయి. అందుకని మన పూజతో వాటికి బాజాలు వాయించకండి, వాటిని సుఖంగా ఉండనివ్వండి. వాటికి దండం పెట్టి వాటంతటా వేసిన పేడ, వాటంతటా వేసిన మూత్రం మన ఒంటికి రాసుకోండి. పాలు దొరికితే కాస్త కొనుక్కోండి, తప్ప వాటిని మాత్రం అన్యాయంగా ఏడిపించి మాత్రం ఏమి బాగుకోవద్దు. మనం పూజ పిచ్చి ఇవ్వకూడదు, పూజ వల్ల వాటికి బాధ కలగకూడదు. సురభిని ఈ విధంగా నిరంతరం పూజించేవాళ్ళు మహాయోగులు అవుతారు. ఆ తర్వాత కొంతకాలానికి ఇంద్రుడి యొక్క సంపదలన్నీ దుర్వాస శాపంతో నాశనం అయిపోయాక మళ్ళీ పాల సముద్రం చిలికారు కదా, చిలికినప్పుడు పాల సముద్రంలోంచి తిరిగి పుట్టింది సురభి, కామధేనువు. అప్పుడు ఇంద్రుడు ఆ కామధేనువు దగ్గరికి వెళ్ళి బ్రహ్మాది దేవతల యొక్క ఆజ్ఞ ప్రకారం భక్తితో స్తోత్రం చేశాడు. తదాజ్ఞయ సురభిం తుష్టావ పాకశాసన. ఇంద్రుడంతటి వాడు పాల సముద్రం నుంచి పుట్టిన కామధేనువుని భక్తితో స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రం చాలా గొప్పది. ఆవుల దగ్గరికి వెళ్ళినప్పుడు పూర్వం ఈ స్తోత్రం చేసేవారట. పురంధర ఉవాచ నమో దేవ్యై మహాదేవ్యై సురభ్యై చ నమో నమః గవాంబీజస్వరూపాయై నమస్తే జగదంబికే నమో రాధాప్రియాయై చ పద్మాంశాయై నమో నమః నమః కృష్ణప్రియాయై చ గవాం మాత్రే నమో నమః కల్పవృక్షస్వరూపాయై సర్వేషాం సతతం పరే క్షీరదాయై ధనదాయై బుద్ధిదాయై నమో నమః శుభదాయై సుభద్రాయై గోప్రదాయై నమో నమః యశోదాయై కీర్తిదాయై ధర్మదాయై నమో నమః స్తోత్రశ్రవణ మాత్రే నతుష్టా హృష్టా జగత్ప్రసూ. ఈ విధంగా 24, 25, 26, 27 శ్లోకాల్లో, నవమస్కంధంలో 49 అధ్యాయంలో వరుసగా 4 శ్లోకాల్లో ఇంద్రుడు గోదేవతని స్తుతించాడు. ఈ స్తోత్రం వినగానే సమస్త లోకాలకి తల్లి అయిన గోమాత సురభి సంతోషించింది, ఆయనకి వరమిచ్చింది. ఈ రోజు నుంచి నీలోకంలో కూడా ఉంటావు, గోలోకంలోనూ ఉంటాను, నీలోకంలోనూ కూడా ఉంటాను, ఎన్ని రూపాలైనా ధరించగలను. మీ లోకంలో కామధేను అనే పేరుతో ఉండి మీ కోరికలు తీరుస్తాను అని వరమిచ్చింది. ఇది ఇంద్రుడి చేత స్తుతించబడిన స్తోత్రం. ఈ స్తోత్రం పరమపుణ్యమట. ఎవడైనా ఇదం స్తోత్రం మహాపుణ్యం భక్తియుక్తశ్చ యః పఠేత్ సహ గోమాన్ ధనవాన్శ్చైవ కీర్తివాన్ పుత్రవాన్స్తథ. ఈ స్తోత్రం భక్తితో విన్నా చదివినా వాడింట్లో గోవులు ఉంటాయి, వాడికి గో సంపద వస్తుంది, గో కటాక్షం పొందుతాడు, ధనవంతుడవుతాడు, కీర్తివంతుడవుతాడు, పుత్రవాన్ వాడింట్లో సంతానం కూడా, కొడుకులు కూడా కలుగుతారు. ఇంకో రహస్యం, ఈ స్తోత్రాన్ని ప్రొద్దుటి పూట చదివితే స్నానం చేసే సమయంలో, స్నానం చేయకుండానే చదవమన్నారు, చదివితే సస్నాత సర్వతీర్థేషు అన్ని తీర్థములలో స్నానము చేసిన ఫలితం పొందుతాడు. గంగా, యమున, చర్మణ్వతి, కృష్ణ, గోదావరి వంటి నదులలోనూ, పుష్కరముల వంటి సరస్సులలోనూ స్నానము చేసిన మహాఫలితం పొందుతాడు. సకల తీర్థయాత్ర స్నాన ఫలితం పొందుతాడట ఉదయం పూట దీనిని భక్తితో చదివితే. సర్వయజ్ఞేషు దీక్షిత సమస్త యజ్ఞములను నిరంతరం దీక్షతో చేసిన వాడు పొందే ఫలితం పొందుతాడు. ఈ లోకంలో సుఖములు అనుభవిస్తాడు. యాత్యంతే కృష్ణ మందిరే, శరీరం విడిచిపెట్టాక కృష్ణ మందిరమునకు వెడతాడు. నా పునర్భవనం తత్ర, వాడికి పునర్జన్మ ఉండదు. బ్రహ్మపుత్రో భవేత్తత, బ్రహ్మజ్ఞానం కలిగిన భగవత్పుత్రుడై పుడతాడు. బ్రహ్మపుత్రుడు అంటే ఏమిటో తెలిసిన నారదుడు. నారదుని యొక్క లెవెల్ పొందుతాడు, ఆ స్థాయి పొందుతాడు. ఈ స్తోత్రం నిత్యం చేస్తే, ఉదయం పూట చేస్తే నారదుని వంటి ఉన్నత స్థితిని పొందుతాడు. అంత గొప్ప స్తోత్రం ఇది. నారద స్థాయి అంటే మాటల, ఆయన జగద్గురు, ప్రపంచంలో ఎంతోమందికి ఆదర్శమూర్తి. వ్యాసుని చేత భాగవతం భారతం వంటివి రాయించిన పుణ్యాత్ముడు, వాల్మీకి చేత రామాయణం రాయించిన పుణ్యాత్ముడు, ప్రహ్లాదునికి కడుపులో ఉండగానే నారాయణ మంత్రం ఇచ్చి పరమభక్తుడిని చేసిన మహాత్ముడు. అటువంటి స్థానం మనకిస్తాడట విష్ణువు ఈ స్తోత్రం ఉదయం పూట చేస్తే. ఇక ఆ తర్వాత గోగుని ఇలా సృష్టించి లోకానికి అందించాక రాధామాధవులు నిరంతరం ప్రకృతి ప్రేమికులై గోలోకంలో తిరుగుతూనే ఉంటారు. రాధని తలుచుకున్నటువంటి వాళ్ళు బాధా విముక్తులు అవుతారు. శ్రీ రాధేతి చతుర్థ్యంతం వన్నేర్జాయా తతఃపరం షడక్షరో మహామంత్రో శ్రీ రాధాయే నమః అని ఒక మంత్రం ఉన్నది. ఈ మంత్రము పరమపూజ్యమైనది. ఇది రాధాదేవికి బాగా ఇష్టమైన మంత్రం. ఈ మంత్ర జపం చేస్తే కృష్ణుడు ఆనందపడతాడు. కృష్ణ రక్షించడం కంటే రాధాప్రియ, రాధావల్లభ, రాధామాధవ అని ఎప్పుడు రాధతో కలిపి కృష్ణుడిని పిలిస్తే ఆయన ఎక్కువ సంతోషిస్తాడట. కేవలం శ్రీకృష్ణాయ నమః అనడం కంటే రాధావల్లభాయ నమః అంటే, రాధాప్రియాయ నమః అంటే ఆయన ఆనందపడతాడట. ఎవరైనా వీలున్నప్పుడల్లా ప్రతి పూర్ణిమ నాడు రాధామాధవుల ఇద్దరి యొక్క విగ్రహాన్ని పెట్టుకుని యథాశక్తిగా ధ్యానావాహనాలు చేసి పారిజాత ప్రసూనాని తులసి మంజరీయుతాః. రాధామాధవులకి బాగా ఇష్టమైనవి తులసి పారిజాతాలు. పారిజాత పుష్పాలతో తులసి దళములతో పూజ చేస్తే అటువంటి వాళ్ళు ఎటువంటి దోషం నుంచైనా విముక్తి పొందుతారు. కొన్ని పాపములకు ప్రాయశ్చిత్తం లేదట. అందులో జోదము, మద్యపానం ఈ రెండూ కూడా చెప్పారు. భయంకరమైన పంచమహాపాతకాల్లో ఈ రెండూ ఒకటి. చిత్రం ఏంటంటే తులసీ దళములతో పారిజాత పుష్పములతో రాధామాధవుల్ని పూర్ణిమ నాడు పూజిస్తే జోదము, మద్యపానము ఈ రెండూ చేసిన మహాపాపములు తక్షణం తొలగిపోతాయట. అసలు మద్యపానం చేసిన వాడు అమృతపానం చేసిన పుణ్యం పొందుతాడట. అలాగని కాగాలని తాగమని కాస్తామా? మళ్ళీ ఇది విని ఐసర మధ్య గురువుగారు బాగానే చెప్పారు, పారిజాత పుష్పములతో తులసీ దళములతో పూజించి మా ఇష్టం వచ్చినట్టు తాగమని కాదు. మనం కర్మగాలి అలాంటి పనులు చేసినప్పుడు దానికి ప్రాయశ్చిత్తం తులసి పారిజాత పుష్పములతో రాధామాధవులను పూర్ణిమ నాడు పూజించుట. పూర్ణిమ నాడు బృందావనానికి వెళ్ళలేకపోతే ఇంటి దగ్గరే రాధామాధవులను పెట్టుకోండి. యహ్ కార్తిక్యాం పూర్ణిమాయాం రాధా జన్మోత్సవం బుధ. అయితే అవకాశం ఉన్నవాళ్ళు బృందావనం వెళ్ళండి. వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో రాధామాధవుల యొక్క విగ్రహం పెట్టుకుని కార్తీక పూర్ణిమ నాడు, అది రాధాదేవి యొక్క జన్మదినోత్సవం. రాధాదేవి కార్తీక పూర్ణిమ నాడు ఒకప్పుడు రూపం ధరించింది, అమ్మవారి నుంచి ఆవిర్భవించింది. ఆ రోజు రకరకాల పిండి వంటలు నైవేద్యం పెట్టి ఆవు పాలు, ఆవు నెయ్యి మొదలైనటువంటి వాటితో తయారు చేసిన పిండి వంటలు అమ్మవారికి కృష్ణుడికి నైవేద్యం పెట్టి అక్కడ పాటలు పాడినా నృత్యం చేసినా అమ్మవారు శాశ్వతంగా గోలోకానికి పట్టుకెడుతుంది. కార్తీక పూర్ణిమ నాడు పాటలు పాడడం అంటే వాడికి చాలా ఇష్టం. పెద్ద కష్టమేం కాదు, కొంచెం భక్తి ఉంటే మనం పాడుకోవచ్చు. కాకపోతే అందరి గొంతుకులు ఘంటసాల సుశీల అలా ఉండకపోవచ్చు. కానీ మన కంఠం మంది భగవంతుడు మనకిచ్చాడు. ఆ కంఠంతో చక్కగా శ్రీకృష్ణ నీ పేరెంతో మధురం రానండి, అలాగే అమ్మా జగన్మాత రాధే రాధే గోవిందానండి, ఇలా ఏదో రకంగా కార్తీక పూర్ణిమ నాడు చేయాలట. మళ్ళీ చెబుతున్నాను, కార్తీక పూర్ణిమ నాడు రాధామాధవుల విగ్రహం పెట్టుకోండి, దీపారాధన చెయ్యండి, యథాశక్తిగా అర్చన చెయ్యండి, ఆవు పాలు ఆవు నెత్తితో తయారు చేసిన పిండి వంటలు నైవేద్యం పెట్టండి, కాసేపు వాళ్ళని గానం చెయ్యండి, భజన చెయ్యండి. అప్పుడు రాధామాధవులు శాశ్వతముగా తమ లోకానికి తీసుకుపోతారు. గోలోకంలో ఉన్న ఆనందం మరి ఎక్కడ ఉండదు. అదొక అపూర్వ ఆనందమయమైన లోకమట. గోలోకం అంటేనే నిత్యానందం అని పేరు అన్నమాట. అందువల్ల అక్కడికి వెళ్ళి రాధామాధవుల్ని నిత్యం తలుచుకోవాలి, రాధామాధవుల యొక్క స్మరణ చెయ్యాలి. వీలుంటే భక్త జయదేవుని యొక్క అష్టపదులు ఆ కాలంలో చదువుకోండి. అబ్బా, భక్త జయదేవుడు ఎంతో భక్తితో రాధామాధవుల్ని నిత్యం దర్శించాడు. ఆయన యది హరిస్మరణే సరసం మనో యది విలాస కళా సుకుతూహలం మధుర కోమల కాంత పదావళి శృణు సదా జయదేవ సరస్వతీ జయదేవ సరస్వతీ అని రాసుకున్నాడు ఆయన. నాయనలారా, శాశ్వతమైన కైవల్యం పొందాలంటే ఎల్లవేళలా జయదేవుని యొక్క గీతములు, సరస్వతి అంటే అక్కడ పాటలు అన్నమాట, ఈ పాటల్ని వినండి, పాడుకోండి. నాకు రాధామాధవులు కళ్ళ ముందు నిరంతరం దర్శనమిస్తారు, వారి నృత్యం చూసి ప్రీతితో భక్తితో రాశానన్నాడు ఆయన. నిజంగానే ఈ దేవీ భాగవత నవమస్కంధంలో ఉన్న రాధామాధవ చరిత్ర, మళ్ళీ బ్రహ్మవైవర్త పురాణంలో కూడా ఇదే చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర నారద పురాణంలో రాధామాధవ చరిత్ర, వీటిని బాగా ఆపోషణం పట్టి దానికి తన ప్రతిభని కూడా జోడించి భక్త జయదేవుడు గీతములు రాశాడు. అటువంటివి కార్తీక పూర్ణిమ నాడు మనం గానం చేసుకోగలిగితే, చదువుకోగలిగితే, వినగలిగితే మనకు అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది, మహాపాపముల నుంచి విముక్తి కలిగిస్తుంది.